శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు కృపతో అనుగ్రహించినది శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక అత్యద్భుతమైన గ్రంథం. సకల ఉపనిషత్సారమైనటువంటి భగవద్గీతలోని అనేక అర్థాలని సరళంగా వివరిస్తూ స్వామివారు అనేక ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తూ ఉన్నారు. దానిలో భాగం నిన్నటి రోజున 560వ ప్రశ్న పూర్తయింది. ఈవేళ మళ్ళీ కొనసాగింపు. పఠన భాగంలో ఈవేళ 39వది. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున స్వామివారు ఆత్మ యొక్క విశేషణాలని, దాని యొక్క ప్రభావాన్ని తెలియజేస్తూ, అలాగనే పరమాత్మ ప్రవేశం ఎలా ఉంటుంది ఈ స్థావర జంగమాల్లోనూ, తిర్యక్ సుర నరులలోనూ అనే విషయాన్ని తెలియజెప్పుకుంటూ వస్తున్నారు. అయితే సమాధానం చాలా గంభీరంగా ఉండడంతో ప్రశ్నలు కూడా అనేకం కలుగుతూ ఉంటాయి. ఈవేళ 561వ ప్రశ్నని స్వామివారిని అడిగి తెలుసుకుందాం. అడిగిన రామానుజదాసన్ స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భాన్ని అనుసరించి సుర నర తిర్యక్ స్థావర శరీరాలు అంటే మరి టేబులు కుర్చీ ఈ వగైరాలు దానిలో కలవంటారా? కలవవు. ఎందుకంటే సజీవులైనవే అక్కడ చెప్పబడతాయి. సజీవులలో సురులు, నరులు, తిరియక్కులు, జంగమములు, వృక్షములు మొదలైనవి స్థావరములు ఇవి కలుస్తాయి. అడిగిన ఇంకా మొదలైనవి అంటున్నారు. అంటే మొక్కలు, లతలు, పొదలు ఇలాంటి వృక్ష సంబంధమైనవి అన్నీ తమంత తాము సురనర తిర్యక్కుల వలె కదలలేని అన్ని సజీవులు మాత్రమే. అడిగాను, మరి టేబుళ్ళు, కుర్చీలు, కొండలు, కుండలు ఇవన్నీ కూడా తమంత తాము కదలలేవు కదా, వాటిని స్థావరాల్లోకి ఎందుకు చేర్చరు? జీవుడు కర్మానుభవం కోసం వాటిల్లో ప్రవేశించకూడదా? ప్రవేశించలేడు, అందుకే వాటిని నిర్జీవములు అంటారు. అడిగినటువంటప్పుడు అహల్య మొదలైన వారు తమ కర్మానుభవం కోసం శిలలుగా మారినట్లు, శిలల్లో, దారువుల్లో, ఇంకా అలాంటి అదే దేవరవారు చెప్పినటువంటి నిర్జీవ పదార్థాల్లో ఆవహించి ఆవేశించి జీవుళ్ళు ఉంటున్నట్లుగా పురాణాల్లో కథలు వింటుంటాం స్వామి. అలా ఉండడానికి కుదరదు. అసలు అహల్య రాయి అయినట్లుగా వాల్మీకి రామాయణంలో నిదర్శనమే లేదు. మిగిలిన జీవులు ఎవరైనా నిర్జీవ పదార్థాల్లో ప్రవేశించారు అంటే అది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి అయి ఉంటుంది. ఒక ఉదాహరణకు చెప్తాను చూడు. శిలల్లో, దారువుల్లో, పసుపు ముద్దల్లో, అక్షంతలలో ఆయా దేవతలని ఆవాహన చేస్తూ ఉంటాం. వారందరూ జీవుళ్ళే. అలా ఆవాహన చేయబడినప్పుడు ఆ శిల లేదా ఆ అచేతనం వస్తువు తాత్కాలికంగా ఏమైంది? సజీవమైంది. నిన్నటిదాకా రాయిలాగా ఉండి ఇవాళ దేవతా విగ్రహంలాగా అయిపోయింది కదా. ఉద్వాసన చెప్పగానే తిరిగి నిర్జీవం అయిపోతోంది. సజీవమైనప్పుడు జీవుని ద్వారా పరమాత్మ అనుప్రవేశం చేస్తాడు, నిర్జీవమైనప్పుడు నేరుగా వ్యాపించి ఉంటాడు. ఓహో స్వామి, అయితే పరమాత్మ నిర్జీవాల్లో నేరుగా ప్రవేశిస్తాడన్నమాట. జీవుని ద్వారా కాదు అని కదా. మరి సజీవుల్లో అయితే జీవుని ద్వారా అన్నమాట. మరి అనేన జీవేనాను ప్రవిశ్య అని శృతిలో ప్రవేశమేమో జీవుని ద్వారానే అని ఉంది కదా స్వామి, నేరుగా అని చెప్పబడలేదు కదా. మరి దానికి సమాధానం, జీవుని ద్వారా తప్ప ఇంకొక విధంగా పరమాత్మ ప్రవేశించలేడు వస్తువుల్లోకి అని సిద్ధాంతం చేస్తే పరమాత్మ సర్వేశ్వరత్వానికి కొరత రాదు. మరి మరి పరమాత్మ అంటే సర్వశక్తిమంతుడు అనేటువంటి పెద్ద లక్షణం ఉంది, అది కాస్త ఇప్పుడు వృధా అయిపోతుంది. భగవంతుడు సత్యకామత్వ సత్య సంకల్పాలు కలిగినవాడు కదా, అవి ఇప్పుడు ఏమైపోతాయి? కర్మానుభవం కోసం జీవుడు వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ కూడా రావాలి అనే ఒక కండిషనల్ సిచ్యువేషను వచ్చేదు. అడిగాను అడిగాను, నిజమే. అయితే జీవుడికి పరమాత్మకి భేదం ఎలా చెప్పుకోవాలంటే, సురనర తిర్యక్ స్థావర శరీరాల్లో జీవుడు కర్మానుభవం కోసం మాత్రం ప్రవేశించినప్పుడు అతని ద్వారా ప్రవేశిస్తాడు పరమాత్మ అని, మిగిలిన వస్తువుల్లోకి నేరుగా ఆయనే ప్రవేశించి ఉంటాడు. ఇక జీవుడు అక్కడ అవసరమే లేకుండానే అని అంతే కదా అర్థం. అడిగాన్ సింపుల్గా చెప్పాలంటే పరమాత్మ సజీవ నిర్జీవ భేదం లేకుండా అన్నింటిలో ఉంటాడు, జీవుడు మాత్రం సజీవములని చెప్పబడుతున్నటువంటి వస్తువుల్లో మాత్రమే ఉంటాడు. అలా కాకుండా ఏ పదార్థంలో అయినా జీవుడు ఉంటేనే పరమాత్మ ఉండగలడు అని చెప్పుకోవడం అర్ధరహితమైపోతుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో యః పృథివ్యాం తిష్టన్ అని ప్రారంభించి అంతర్యామి వివరణలో కూడా యహ ఆత్మని తిష్టన్ అని ప్రత్యేకించి చెబుతారు. అంటే అచేతనములని చేతనములని కూడా విడివిడిగా తనకి శరీరముగా కలిగి ఉండగలిగినవాడు అని అంటూ పరమాత్మ విషయం చెబుతారు. అక్కడే మనకి స్పష్టమవుతోంది. అందుచేత ఎలా చూసినా ప్రతి వస్తువులోనూ జీవుడుండి తీరాలి అనే నియమం లేదు, కానీ పరమాత్మ మాత్రం ఉండి తీరతాడు. అడియన్, అర్థమవుతూ ఉంది. మరి అప్పుడు మనకి ఈ శ్లోకంలో సర్వగత సర్వవ్యాపి అనే అర్థం జీవుడి విషయంలో దెబ్బతింటుందేమో. మరి ఏమి దెబ్బతినదే? ఇప్పుడు మనం అచల అంటే నాశనము లేనివాడు, చలనము లేనివాడు అనే అర్థం బదులు నాశన పరికరములకు అంటే చెలింపచేయు పరికరములకు లోబడనివాడు అని అర్థం చెప్పుకున్నట్లే, సర్వగత అంటే తన కర్మానుభవం కోసం ఏ విధమైన శరీరమందైనా ప్రవేశించి ధర్మభూత జ్ఞానముచే వ్యాపించగలిగినవాడు అని చెప్పుకోవాలి. అప్పుడు పరమాత్మ స్వరూప నిరూపక ధర్మాలకి, జీవస్వరూప నిరూపక ధర్మాలకి కూడా లోటు ఉండదు, శృతి విరోధం కూడా ఉండనే ఉండదు. అడిగేన్, మరి ఒక్కసారి అనేన జీవేన అనే శృతి వాక్యాన్ని కొంచెం వివరిస్తారా? ఈ శ్లోకంలోని సర్వగత పదానికి అర్థం కూడా కొంచెం మళ్ళీ వివరించి చెప్పాలి అడిగేన్. అలాగే ఇప్పుడు ఆ శృతి చేత ఈ సర్వగత అనే పదం చేత మనకి సిద్ధించే విషయాలు వరుసగా చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా విను. ఒకటి, జీవుడు ప్రవేశించి కర్మని అనుభవించడానికి యోగ్యమైన అన్ని రకముల శరీరములతో సహా ఈ సమస్త పదార్థములు సృష్టి సమయంలో భగవత్ సంకల్పం చేత సిద్ధమవుతాయి. ఒకటి. అలాగే రెండవది, జీవుడు ప్రవేశించిన పదార్థములను సజీవులు అని, ప్రవేశించని పదార్థములను నిర్జీవులు అని వ్యవహారం కోసం మనం పిలుచుకుంటాం. మూడవది, పరమాత్మ వ్యాపించని పదార్థం ఉండనే ఉండదు. అంటే జీవ ప్రవేశం జరిగిన పదార్థములలోనూ జరగని పదార్థములలోనూ కూడా పరమాత్మ ఏం చేసి ఉంటాడు, ఇది తెలుసుకోవాలి. ఇక నాలుగవది, జీవుడు ప్రవేశించిన పదార్థములలో జీవుని ద్వారా అనుప్రవేశిస్తాడు, మిగిలిన వాటిలోనో నేరుగా ప్రవేశిస్తాడు. ఐదవది, జీవుడు ప్రవేశించిన పదార్థములు ఆ జీవుడికి శరీరాలవుతాయి. ఆ జీవుడు పరమాత్మకి శరీరం అవుతాడు. జీవుడు ప్రవేశించని పదార్థాలు పరమాత్మకి నేరుగా శరీరమే అవుతాయి. ఇక ఆరవది, శరీరం అంటే ఆ శరీరం లోపల ఉన్నవానికి శరీరికి. ఇవి యథేష్ట వినియోగ అర్హమైనటువంటి వస్తువు. అడిగాను అడిగాను. అలాగనే ఇప్పుడు ఏడవది చూడు, సృష్టి బయలుదేరిన మరుక్షణం నుంచి అవిభక్త తమస్సు, విభక్త తమస్సు, మహత్తు, అహంకారం ఈ వగైరాలన్నీ మొదలుకొని వచ్చే పదార్థాలన్నిటికీ నామరూపాలు ఉండనే ఉంటాయి. అవి లేని పక్షంలో దేనిని తమస్సు అనాలి, దేనిని మహత్తు అనాలి అనే విభాగమే కుదరదు కదా. అవన్నీ వచ్చి భూత పంచీకరణం జరిగి బ్రహ్మాండాలు శరీరాలు ఏర్పడి అప్పుడు జీవుడు పరమాత్మ ప్రవేశించాలి. అంతవరకు పరమాత్మ అంతర్యామిగా లేకుండా అవన్నీ ఉండవు కదా. క్షణంలో ఇన్ని మార్పులు జరిగిపోతాయి. కనుక పర్వాలేదనుకునేందుకు కుదరదు. ఎందుకంటే మహదహంకారాదులు ఏడు బ్రహ్మాండాలకి ఆవరణాలుగా ఉంటూనే ఉంటాయి. అందుచేత జీవప్రవేశం అయిన తరువాత మాత్రమే పరమాత్మ ప్రవేశం. ఆ ప్రవేశించి అప్పుడు నామరూపాలు బయలుదేరతాయి అని అనడం కుదురుతుందా? కుదరదు. ఇక ఎనిమిదో విషయం, జీవప్రవేశమో పరమాత్మ ప్రవేశమో జరిగిన తర్వాత మాత్రమే ఆ నామరూపాలకి సార్థక్యం ఏర్పడుతుంది. అంతవరకు నామరూపాలు ఉన్నా లేనట్లే లెక్క, ప్రయోజనకారులు కావు. కనుక సత్తా లేదు. ఇది విషయం. మరి అలాగనే తొమ్మిదో విషయం తెలుసుకోవాలంటే, నిజానికి పరమాత్మ ప్రవేశం జరగని సమయం ఒక్కటి ఉండదు. పదవ విషయంగా, అన్ని వస్తువులలోనూ ఎల్లప్పుడూ స్వామి వేంచేసి ఉంటాడు. లేకపోతే నారములకు అయనమైన వాడు అనే అర్థం. ఒకప్పుడు కుదిరి ఒకప్పుడు కుదరకపోవాలి. చేతన అచేతనములకు ఎల్లప్పుడూ ఆధారమై ఆధారముగా స్వీకరించి ఉండేవాడు కనుకనే ఆయన్ని మనం నారాయణుడు అని పేరు పెట్టి పిలుస్తున్నాం. మరి జీవుడుండే జీవుడి ద్వారానూ లేకపోతే నేరుగాను ఉండి తీరతాడు. అంటే జీవుడుంటే జీవుడి ద్వారా స్వామి అంటే పరమాత్మ, లేకపోతే ఆయనే నేరుగా కూడా ఉండిపోతాడు. ఇక పన్నెండో విషయం, నామరూపాలు ఉన్న ప్రతి వస్తువులోనూ జీవుడు ఉండి తీరాలి అని అనేన జీవేన అనే శృతి ఎక్కడా నిర్దేశించడం లేదు. అనుప్రవేశం ద్వారా జీవుడికి ఎలా సత్తని కలిగిస్తున్నాడో అలాగే అదే సమయంలో ఆ జీవుడు ప్రవేశించి ఉన్నటువంటి శరీరము నామరూపాలకు కూడా సత్తని కలిగిస్తూ ఉన్నాడు అని ఆ శృతి మనకి తెలియజేస్తోంది. ఇక సర్వగత అనేటువంటి పదమూడవ విషయం చెప్తున్నాను నీకు. సర్వగత అని ఉంది కదా, సర్వవ్యాపి అనే అర్థం పరమాత్మకే కుదురుతుంది. ఈ జీవుడికి కుదరదు. ఇప్పుడు వ్యాస భగవాన్ అనేది ఎలా వ్యాసుల వారికి వారి విలక్షణతను బట్టి గౌరవ ఆపాదకమో అలాగే సర్వగత అనేది జీవునికుండే ఒక విశిష్ట లక్షణాన్ని కర్మానుభవం కోసం ఎలాంటి శరీరంలో అయినా అది ఎంత సూక్ష్మమైనదైనా ఇది ప్రవేశించి ఉండగలిగే విలక్షణ లక్షణాన్ని సూచిస్తుంది. అంటే ఒక పెద్ద ఏనుగులోనైనా సరే చిన్న చీమలోనైనా సరే అది వ్యాపించి ఉంటుంది అని అర్థం. అడిగాను అడిగాను. ఇక నీకు పద్నాలుగు విషయంగా మరొకటి చెప్తాను. ఈ విషయం ఏమిటంటే, ఈ శ్లోకానికి సందర్భం ఆత్మ నశించేది కాదు అని చెప్పడమే. స్థాణు అచలహ అనే పదాలన్నీ ఆ సూచనలే. అందుచేత సర్వగత అంటే అన్నింటిలోనూ ప్రవేశించగలిగే సూక్ష్మతత్వం కలది. కనుక ఇంకొకటి ఇందులో ప్రవేశించి నాశనం చేయగలిగినది లేదు అని వివరణనే ఇస్తున్నారు. కానీ ఆత్మ వ్యాపించి ఉండేదా కాదా అని చర్చించే సందర్భం కాదు కనుక అనేన జీవేనా ఈ శృతి వాక్యం తెచ్చుకొని వివరించవలసిన పనే లేదు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇన్ని విషయాలుగా ఇన్ని రకాలుగా నీకు అందించాను. అడిగే నిజమే కానీ ఇవన్నీ అయినట్లే అనిపిస్తోంది. కానీ గంభీరమైనటువంటి విషయాలు ఉన్నాయి. నిజమే మరి, అలాగనే ఉంటుంది. రెండు మూడు సార్లు చదువుకుంటే తేలిక అయిపోతుంది. ఇక ఇవి కాకుండా ఏమైనా అనుమానాలు కలిగితే మళ్ళీ అడుగు, తీరుస్తూ ఉంటాను, ముందుకు సాగవచ్చు. అడియన్ అడియన్ దాసోహం అని అంటూ ఈ రకంగా స్వామివారు 569వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రేపటి రోజున స్వామివారి గ్రంథంలో 22వ భాగం ప్రారంభమవుతుంది. అంటే 570వ ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇంత చక్కటి విశేషాలని సవివరంగా అందజేస్తున్నటువంటి స్వామివారికి దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి అందరికీ దీక్షణ పరమాత్మ యొక్క దివ్య కటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ళ వారు హైదరాబాదు.